ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तकम्। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासान गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे हरे
తీర్థస్థలం పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి బాలాజీ మామూలుగా ఈ రోజుల్లో మనుషులు తక్కువగా మందిరాలకు పోతూ ఉంటారు, చర్చలు కానీ మందిరాలు కానీ ప్రభుపాద స్వామి అని చెప్పేవారు. మనకి ఈ కాలేజ్ చదువులు వచ్చినప్పుడు మనం కొంత ఆలోచన పరిలోతాం, కాబట్టి పాతకాలంలో మనుషులు చేసినట్టుగా మనం గుడ్డిగా మూఢంగా చేయడానికి చదువుకున్న వాళ్ళు ముందుకు రారు. వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి కానీ ఈ రోజుల్లో ఈ ఆధ్యాత్మిక విద్య అందరికీ అందుబాటు చేయని కారణంగా ప్రభుత్వం యొక్క బాధ్యత, ఇంతకుముందు రాజఋషులు దేశాన్ని వెళ్తున్నప్పుడు వాళ్ళంతా కూడా కంపల్సరీగా ఈరోజులో ఏ రకంగా కదా భారతదేశంలో 10వ తరగతి దాకా ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా ఎవరికైనా, కానీ అది కేవలం పొట్టపోసుకునేటువంటి విద్య. కానీ నిజానికి వెనకటి రాజఋషులు వాళ్ళంతా కూడా మానవ ప్రవృత్తి, మామూలు సంసారంలో పుట్టిన వాళ్ళందరినీ మనంతా కూడా దేవుణ్ణి మర్చిపోవాలా, మనం దేవుళ్ళలాగా అనుభవించాలా, మనం దేవుళ్ళలాగా మనం యజమాని కావాలా, దానికి భగవంతుడు అన్నిటికీ యజమాని. కానీ మనం దేవుడి సొమ్ముని మనం సొంతం చేసుకోవాలండి. నాకు 20 ఎకరాలు ఉంది, దీన్ని 200 ఎకరాలు చేసుకోవాలా, నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, దీన్ని 20 ఫ్యాక్టరీలు చేసుకోవాలా, సొంతం చేసుకోండి. ఎంత కాజేయగలిగితే దేవుడి సొమ్ము, మనం ఈ సంసారం అంత గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. కానీ దానికి భగవంతుడి దృష్టిలో ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంది అంటే వాళ్ళంత పెద్ద దొంగలండి, అంత ఎక్కువగా కాజేస్తున్నాడు దేవుడి సొమ్ము. కానీ మనం ఊళ్ళో వాళ్ళ సొమ్ము కాజేసి మనం తీసుకోవచ్చు, కానీ దేవుడి సొమ్ముని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు. అది దేవుడి యొక్క గొప్ప అరేంజ్మెంట్, ఇక్కడి నుంచి ఒక పైసా కూడా మనం తీసుకెళ్ళాం, అంత ఇక్కడ దేవుడు ఆఖరిలో చిల్లు గవ లేకుండా పంపిస్తాడు ఇక్కడి నుంచి. అట్లాంటప్పుడు మనం మర్యాద కానీ ఎందుకు ఒప్పుకోకూడదు, అంతా కూడా దేవుడికి చెందినటువంటిది. కాబట్టి దేవుడు చెప్పిన పద్ధతిలో ఒకసారి ప్రభుపాద అది 1976లో ఆయన మన ఆంధ్రాకి రావడం జరిగింది. పుల్లారెడ్డి స్వీట్స్ పేరు ఉంటారు కదా హైదరాబాద్లో ఫేమస్ కర్నూలు, ఆయన మంచి సామాజిక ధార్మిక పనులు చేసేటువంటి స్వభావం ఉండేటువంటి ఆయన మంచి మనిషి. ఇప్పుడు చనిపోయినాడు ఆయన. ఆయన ప్రభుపాదం చూడగానే ఆయన మనసు మారి ప్రభుపాద ప్రవచనాలు ప్రభుపాద వెంట ఉన్నటువంటి క్వాలిటీ భక్తులు వాళ్ళు విదేశం వాళ్ళైనా కూడా తెల్లవారుదాం లేవడం, టీ కాఫీలు తాగకుండా ఉండడం, హోటళ్ళు తినకుండా ఉండడం, టీవీలు చూడకుండా ఉండడం, వాళ్ళు ఎంతో ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం, వాళ్ళు మంచి గుణాలు కలిగి ఉండడం, దయాగుణము క్షమాగుణము ఓర్పు ఇదంతా ఆయన ఎంత ప్రభావితమయ్యి నిజానికి భక్తుడు అంటే మనసు మార్పిడి లేకుండా మనం భక్తుడయ్యే అవకాశం లేదు. ఈ శరీర ప్రభావంలో ఉన్నప్పుడు మనం పశు ప్రవృత్తిని కలిగి ఉండి స్వార్థంతో బతుకుతాం. ఎప్పుడైతే మనలో దైవీ గుణాలు మనలో భగవద్భక్తి కలుగుతుందో అప్పుడు మనం పరోపకారం చేయాలని పవిత్రంగా బతకాలని మనం భగవంతుడికి సేవ చేయాలని ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన మనస్సు నిర్మలంగా ఉంది కాబట్టి ఆత్మ యొక్క పరిమాణం దాని గుణాలు బయటకు వస్తాయి. ఆయన పుల్లారెడ్డి ఆయన ప్రభుపాద ద్వారా ఎంతో ప్రభావితమై ఎంతో విలువైనటువంటిది అబీడ్స్ హార్ట్ ఆఫ్ హైదరాబాద్ అబీడ్స్ అబీడ్స్లో ఆయన తన స్థలాన్ని ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చేసినాడు. ఇప్పుడు అక్కడ పెద్ద మందిరము గెస్ట్ హౌస్ వేల మంది రోజు రావడం ఊరి మధ్యలో ఉంది. అందరూ వచ్చి అటెండ్ అయ్యి ఆర్తికి సంధ్య ఆర్తికి ఆదివారం మీరు ఎంతమంది కనపడుతున్నారు మిగతా రోజుల్లో చూసినట్టే మందిరంలో బస్ 10 మంది 15 మంది కానీ మీరు అబీడ్స్ పోయినట్టయితే నిలబడడానికి స్థలం ఉండదు. అంతమంది భక్తులు సంధ్య ఆర్తి అనగానే వాళ్ళ ప్రోగ్రాంలు అటెండ్ అవుతూ ప్రసాదాలు తింటూ వింటూ వాళ్ళు భగవంతుడి ఆరతి చూడడం తర్వాత తోచిన విధంగా భగవంతుడి సేవ చేయడం మందిరానికి వచ్చినప్పుడల్లా ఏదో పువ్వు పండు ఏదో ఉండిలో ఏదో రూపాయి ఇట్లా అలవాటు చేసుకుంటారంట. దానివల్ల భగవంతుడు కూడా కదా భగవంతుడు ఆయన అందరికంటే కూడా ఆయన కృతజ్ఞత నిజానికి భగవంతుడికి ఉన్నటువంటి గుణం మనలో కొద్దిగా ఉంటుంది. కాబట్టి భగవంతుడికి మనం ఏ కొద్దిగా భగవన్నామ అనడం కానీ సేవ చేయడం కానీ కృష్ణుడు జన్మ జన్మలకి మర్చిపోడు. ఏ కొద్దిగా సేవ చేసిన భగవంతుడు మెల్లిగా వెనక్కి తీసుకొస్తాడు. అప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు ఇంత చిన్న వయసులో లక్ష్మణ్ ఇంత అమాయకు భక్తుడు అయిపోయినాడు ఏదని. ఇంత పూర్వజన్మ కదా పూర్వజన్మ మనం చేసింటే భగవంతుడు మళ్ళీ మనం సంసారం దారి తప్పలేడు అని కొంతగా తీసుకొచ్చి తన సేవలో పెట్టుకుంటాడు. ఆ రకంగా చిన్న వయసులో భక్తులు అవుతున్నారంటే వాళ్ళు పూర్వజన్మలో ఇవన్నీ ఈ స్వార్థము సంపాదన పెళ్ళి భోగాలు ఇవన్నీ అంత ఈ చెత్తా చెదారం అంతా గత జన్మలోనే పూర్తి చేసుకున్నారు. ఇంకా ప్రశాంతంగా బతకడానికి భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తాడు. అంటే అక్కడ ప్రభుపాద స్వామి ఆయన తన చేతులతో కదా హైదరాబాద్ మందిరాన్ని మన ఆంధ్రాలో 15 మందిరాల దాకా ఉన్నాయి ప్రభుపాద తాను స్వయంగా నిలబడి మందిరాన్ని ప్రారంభించినటువంటి చోట హైదరాబాద్. మిగతా మందిరాన్ని ఆ స్వామి పేరు జరిగిన మందిరం నడపడం ప్రారంభిస్తాం. కానీ స్వయంగా ప్రభుపాద జలగం వెంగళరావు ముఖ్యమంత్రి ఆయన కూడా ఆ ప్రోగ్రామ్కి హాజరయ్యి అక్కడ చాలా విషయాలు జరిగాయి. అవన్నీ చెప్పుకుంటే పోతే మనం బాలాజీ దీని అవకాశం ఉండదు అది సంక్షేపం చేస్తాం. ఆ రోజుల్లో కరువు కాటకం వచ్చింది హైదరాబాద్లో 3 ఏళ్ళ నుంచి వాన ఇవన్నీ లేకుండా చేయించాడు. అటు ప్రభుపా తన భక్తులతో 15 రోజులు ఊరంతా కూడా నగర కీర్తన చేయించినాడు. అప్పుడు వెంటనే వానలు రావడం ప్రారంభమయ్యాయి. నేను ఎవరినో కూడా ప్రభుపాదనే వాడు, ఆయన ఏ పట్టణంలో అయినా కూడా 1% మంది 100 మందిలో ఒక్కడైనా కూడా కృష్ణ భక్తులు ఉండి వాళ్ళందరూ కలిసి వారంలో ఒకరోజు నగర కీర్తన చేసినట్లయితే మన నెల్లూరు జనాభా 10 లక్షలు అనుకోండి, 10 లక్షల కంటే ఎక్కువ, 10 లక్షల్లో 1% అంటే ఎంతమంది? 10,000 మంది కదా. 10,000 మంది ప్రతి ఆదివారం నగర కీర్తన చేశారంటే అదిరిపోతుంది. ఇంకా ఊరంతా వెంట వెంటనే బాగుపడడం, ఈ కలికాలం మారిపోయి అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది. అంటే మీరంతా కూడా ఆలోచించాలా, మనకి కలికాలం కావాలా, మనకి సత్యయుగం కావాలా? సత్యయుగం అంటే ఎంతో ఆనందంతో కష్టపడకుండా అన్ని అవసరాలు పొందుతూ మనం అన్ని మంచి పనులు చేసుకుంటూ బతకడం. దానికి దాన్ని రప్పించడానికి మార్గం మన చేతుల్లోనే ఉంది. మనం ఈ పని చేసినట్లయితే మనం పరిస్థితులు మార్చగలం. ఈ పని చేయనట్లయితే కలియుగం మన మీద తాండవ నృత్యం చేస్తుంది, నాశనం చేసేది పెడుతుంది. ఇంట్లో కూర్చొని మనం పూర్తిగా చెడిపోతా టీవీలు చూస్తుంటాం. కాబట్టి ప్రభుపాద హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన సాగి సూర్యనారాయణ రాజు, అప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్ మిస్సార్ ఆయన, ఆయన పేరు అనగానే ఆయన ఫోటో నాకు గుర్తొస్తుంది. మంచి ఆయన మెల్లమెల్లగా రాజకీయాల్లో కూడా అంతా పూర్తిగా చెడిపోతాడు. కలికాలం ప్రభావం కొంతవరకు పర్వాలేదు, సమయం గడుస్తుంటే అంతా కూడా పూర్తిగా చెడిపోతున్నాయి పరిస్థితులు. ఆ సాగిత్ సూర్యనారాయణ రాజు ఎండోమెంట్స్ మినిస్టరు ఆయన ప్రభుపాదని తన ఇంటికి ఆహ్వానించాడు, వీరందరూ కూడా మీ శిష్యులతో పాటు మా ఇంటికి వచ్చి కొద్దిగా మా ఇంటిని మీరు పవిత్రం చేయాల్సిందిగా ప్రార్థన. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఆయన ఆయన ప్రవచనంలో ప్రభుపాదకి సమయస్ఫూర్తి జాస్తి ఎక్కువ. ఆయన అతి తెలివిగల వ్యక్తి, లేకపోతే ఒక్క వ్యక్తి ప్రపంచం అంతా కూడా ఇంత పనిచేయడం అనే భగవంతుడి భక్తుడు అవడం వల్ల ఆయన ఎంతో చురుకైన మనిషి. 77-87 వయసులో కూడా ఎలాంటి వ్యక్తులైనా కూడా ఆయన వెంటనే ప్రభావితం చేశారు. సాగి సూర్యనారాయణ ఆయన ఇంట్లో ప్రభుపాద తన భక్తుల చేత ఆయన తన విదేశీ భక్తుల్ని ఆయన డ్యాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్, వాళ్ళ తెల్లగా ఉంటారు కదా ఫారెన్ వాళ్ళు, వాళ్ళందరూ అంత దేవతలు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళందరి చేత ఆయన అక్కడ కీర్తన నృత్యం చేయించి ఆ తర్వాత ప్రభుపాద మాట్లాడుతూ సాగర్ సూర్యనారాయణ రాజధాని మంత్రి గారిని వెళ్ళి కొడుకున్నాడు. ఆయన ఏ విషయం మీద ఆయన ఒక మాట అడిగాడు, బాలాజీ మందిరంలో తిరుపతిలో ఎందుకు జనాలు హుండీలో డబ్బులు వేస్తారు అని అడిగాడు. ఎందుకు వేస్తారు? వాళ్ళకి బాలాజీ అంటే నమ్మకం కాబట్టి కదా. ఇక అంతే కదా, మనం ఎక్కడ వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తాం? అంత తిరుపతి పోయి అక్కడికి వెళ్ళి మీరు దాని అంటారు నిలువు తొక్కి ఎన్ని ఎందుకు చేస్తారు? వాళ్ళకి నమ్మకం, బాలాజీ అంటే నమ్మకం. మనం ఆయనకి ఇవన్నీ చేసుకుంటే తిరుపతి పోయి గుండు కొట్టించుకొచ్చుకుంటే, తిరుపతి పోయి నిలువు దగ్గర చేసుకుంటే, తిరుపతి పోయి దర్శనం చేసుకుంటే మన తలరాత్రులు మారుతాయని నమ్మకం. కానీ ప్రభుపాద అడిగినాడు, బాలాజీ వండిలో జనాలు డబ్బులు ఎందుకు వేస్తారు? ఎందుకంటే వాళ్ళకి బాలాజీ అంటే నమ్మకం, బాలాజీకి సేవ చేసుకోవాలని వాళ్ళకి కోరిక. కాబట్టి వాళ్ళు అంత వండిలో డబ్బులు వేస్తారు, కోట్ల కోట్ల ప్రతి నెల 4 కోట్ల రూపాయల ఆదాయం దాకా. కాబట్టి ప్రభుపాద ఆయన నిలదీసి అడిగింది, మీరు ఎండోమెంట్ మినిస్టరు, ధర్మాదాయ దేవాదాయ శాఖ మినిస్టరు, ఇది మీ బాధ్యత కదా. ప్రజలు బాలాజీ అంటే నమ్మకంతో బాలాజీ సేవకు వచ్చా డబ్బులు వేస్తున్నారు, కోట్లు కోట్లు వస్తున్నాయి. మీరు ఆ డబ్బుని కేవలం బాలాజీ సేవకు వస్తుంది. గురేదో అక్కడ సాయిబాబా పుస్తకం ప్రింట్ చేయడానికి, జనాలు సాయిబాబా పుస్తకం ప్రింట్ చేయడానికి ఇస్తున్నట్లయితే వాళ్ళు సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడించుకోవచ్చు. వాళ్ళు తిరుపతి వెళ్ళి బాలాజీ గుడిలో డబ్బులు వేస్తున్నారంటే అది కేవలం కదా. మీరు దాన్ని శివుడికి వాడడానికి వీల్లేదు, మీరు దాన్ని అమ్మవారికి వాడడానికి వీల్లేదు, కేవలం వైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి వాడాల. ఎందుకంటే ఆ దేవుడి పేరు మీద అక్కడ డబ్బు అంతా వస్తుంది. ఇంకా మనం వేరే దేవతలు కూడా ఖర్చు పెట్టడానికి లేదు ఆ డబ్బుని. బాలాజీ సొమ్ము బాలాజీ కోసం, అంటే భగవద్గీత ప్రచారం కోసం, ఈ కృష్ణ ప్రసాదాలు పంచిపెట్టడం కోసం, కృష్ణ భక్తులకు ప్రచారానికి ఏర్పాటు చేయడం కోసం, అని అందుకే బాలాజీ సొమ్ము బాలాజీ పని కోసం వాడాలి. మిగతా వాటికి కానీ లేదా సామాజిక పనులకు కానీ, ఈ ఫ్యాక్టరీలు పెట్టడం కోసం, యూనివర్సిటీలు పెట్టడం కోసం, యూనివర్సిటీలు పెట్టాలంటే జనాలంతా కలిసి మళ్ళీ యూనివర్సిటీ పెట్టడం కోసం డబ్బులు అక్కడించుకోవచ్చు. కానీ బాలాజీకి ఇస్తున్నారంటే ఆ డబ్బును తాకడానికి వీలు లేదు వేరే పని కోసం. అది తాకామంటే మనకు అరగదు కూడా, అది దెబ్బ కొడుతుంది. బాగా దేవుడి సొమ్ము తాకడానికి వీలు లేదు, దేవుడి పని కోసం వాడాలి. కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల ఈ రోజుల్లో ఎన్నో అవకతవకలు అవడం వల్ల ఎన్నో మనకి అవాంఛనీయమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాం. మనం మన డబ్బుని చెడగొట్టుకోవడం కాక దేవుడి సొమ్మును కూడా మనం తినడానికి ప్రయత్నం చేయడం, దేవుడి సొమ్మును కూడా మనం దురుపయోగం చేయడానికి బాలాజీ ఊరుకోడు. ఆయన తడాగా చూపిస్తాడు. ఆయన ఈ ఆర్గ్యుమెంట్లు వినేప్పటికీ ఆయన సాగిత్సూర్యని ఒప్పుకున్నాడు. స్వామి మీరు చెప్పేదంత కరెక్టే బాలాజీ బాల, కానీ ఇది డెమోక్రసీ, అందరూ ఓట్లేసి కమిటీలు ఎట్లా డిసైడ్ చేస్తే మేము ఒక్కడంటే అది దాని అంటారు క్రై ఇన్ ది వైల్డ్నెస్ అని అంటారు తెలుగులో, అడవిలో అరణ్య నిరోధన. నేను ఒక్కడి అంటే పనే అవుతుంది. కానీ అంటే ప్రభుపాద ప్రతి మనిషిని నిలదీసి అడగగలడు అని నాకు తెలుసు. కాబట్టి మనం చెప్పుకునేది నిజానికి కేవలం బాలాజీ దగ్గర వస్తున్నటువంటి సొమ్ముని మనం బాలాజీ నామం ప్రచారం కోసం, హరినామం ప్రచారం కోసం, మనం భగవద్గీత ప్రచారం కోసం, ప్రపంచం తట్టుకోలేదు అంత డబ్బులు. మనం భగవద్గీత ప్రచారం కోసం, భగవన్నామ ప్రచారం కోసం ప్రసాదాలు వచ్చాయంటే మనం అంటే మన ఈ ప్రపంచాన్ని అంతా కూడా భగవద్భక్తితో గుప్పించవచ్చు. మనం అంత జనాల దగ్గర డబ్బులు పోయేసి 200 ఆయన దగ్గర 500 దగ్గర కానీ అక్కడ బాలాజీ దగ్గరికి దాని అంతటి దాని కోట్లు కోట్లు వస్తున్నాయి అక్కడ. కాబట్టి ఇదంతా కూడా అంటే భగవంతుడు తన ప్రచారానికి ఆయన డబ్బు తెప్పించుకుంటున్నాడు. కానీ మనం దురుపయోగం చేసినట్టయితే చేసేవాళ్ళకి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఆ పాయింట్ చెప్పడం కోసం తర్వాత మనం బాలాజీ స్టోరీని ఈ రకంగా ప్రారంభించిన కారణం ఈ ప్రపంచంలో ఇది అతి పెద్దదైనటువంటి, ప్రపంచంలో మరే మందిరం లేదు బాలాజీ మందిరానికి వచ్చినంత మంది రావడం కానీ, బాలాజీ మందిరానికి వచ్చేటువంటి ఆదాయం కానీ ప్రపంచంలో మరే మందిరానికి, ఏ దేశంలో కూడా ఏ మందిరానికి కాదు. నెంబర్ వన్ అంటే అది ప్రభుపాద ఆయన చెప్పేవాడు. ఇదేదో కలికాలంలో అందరికీ దరిద్రం పట్టింది, అందరు నాస్తికులు అవుతున్నారు. ఇప్పటికి కూడా మీరు ఆయన తన విదేశీ శిష్యులకు చెప్పేవాడు ఇదే రకంగా ఈ క్లబ్బులకి సినిమాలకి బారులు తీరి తోసుకుని పోతున్నాను. ఇప్పుడు కూడా మీరు తిరుపతి మందిరం పోయించారండి, ఆయన తన శిష్యులు తీసుకొచ్చి ఆయన చూపించాడు. వాళ్ళందరూ బిత్తరపోయినారు. ఈ రోజుల్లో కూడా జనాలు భగవంతుడి పిచ్చగా రెండు ఆ రోజుల్లో, ఇప్పుడంటే ఈ డిజిటలైజేషన్ కంప్యూటరైజేషన్ వచ్చింది, జనాలు పడిగాపులు పడకుండా ఎవరి దర్శనం టైంకి వాళ్ళు పోవడం. కానీ ఆ రోజులు అప్పుడు కూడా ఇంత రష్ ఉంది ఇప్పుడు, కానీ ఆ రోజుల్లో ఇదంతా లేదు. ఇంకా జనాలు 2 రోజులు 3 రోజులు తిండి తిప్పలు లేకుండా ఆ క్యూల్లో నిలబడి దర్శనానికి పోతాం. 75 రోజులుగా ఊహించుకోవచ్చు మనం పరిస్థితి. ప్రజల్లో శ్రద్ధ ఉంది, తర్వాత వాళ్ళు ఆ రకంగా పోయేవాళ్ళు. శిష్యులు విద్యార్థి శిష్యులంతా చూసి వాళ్ళు ఇద్దరిపోయినారు, దేవుడు ఎందుకు పడి తెచ్చి వాళ్ళు ఎంతమంది లక్షల లక్షల మంది ఉంటారా, వాళ్ళు గారు పట్టించుకోరు. అటు అది నారాయణలో ఉండేటువంటి కృష్ణుల్లో ఉండేటువంటి శక్తి, అటు ఎవరైనా కూడా కొద్దిగా దీన్ని తెలుసుకోవాలంటే మనం కొద్దిగా నామాన్ని జపం చేస్తామంటే, కేవలం మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తామంటే మనం ఎంత దుర్మార్గుడైనా, మనం ఎంత విషయలోలుపుడైనా కూడా, మనం ఎంత సంసార ఆసక్తిలో ఉన్నా కూడా, అని అంటారు కదా హృదయం పాషాణంలాగా ఉండడం, భగవన్నామ అనేటువంటి వజ్రాయుధంతో, భగవన్నామని వజ్రాయుధం అన్నారు. ఇది హృదయం మారడానికి ఎక్కువ టైం పట్టదు. అటుది బాలాజీ నామంలో ఉండేటువంటి శక్తి, ఈ బాలాజీ రకంగా కలియుగ దేవం అంటారు కదా, అందరూ చెప్తున్నారు కలియుగ దేవం. కలియుగంలో మనకు వరాలు ఇచ్చేటువంటి దేవుడు, మనకి ముక్తినిచ్చేటువంటి దేవుడు ఆయన తిరుపతి బాలాజీ. అంటే ఏ రకంగా ఆయన ఈ భూమి మీద కొలువు తీరడం జరిగింది, దానికి విస్తారంగా ఈ స్థల మహత్యము, ఈ బాలాజీ విశేషతల గురించి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి రాసినటువంటి, వాటి నుంచి సేకరించినటువంటి సమాచారం సంక్షిప్తంగా ఈరోజు ఢిల్లీ పోవడానికి ట్రైన్ కూడా ఎక్కాల, తిరుమల బాగా బయలుదేరాలా. ఈ లోపల ఈ బాలాజీ అవతారానికి ఎంత ముందు సత్యయుగంలో వరాహ అవతారం, భగవంతుడు వరాహస్వామిగా పంది అవతారం, భగవంతుడు దివ్యమైనటువంటి వరాహం రూపంలో, మనం పంది అంటే వినడానికి బాగా దేవుడు పంది అవతారం నచ్చదు కాబట్టి వరాహ అవతారం వరాహస్వామి. భగవంతుడు వరాహ అవతారం ఎత్తినాడు, అప్పుడు హిరణ్యాక్షుడు రాక్షసుడు ఆయన తను చేసినటువంటి తపోబలాన్ని అహంకారం వల్ల దురుపయోగం చేస్తూ ఆయన భూమిని ఆయన గర్భోదక జలంలో, ఇప్పుడు మనం పెట్రోల్ తాగడం, ఇనుము తీయడం, ఇను కూడా మనం విత్సరుడిగా భూమిని వాడుకోవడం, ఒక రకంగా మనం భూమిని పాడు చేయడం కదా, ఆ రకంగా హిరణ్యాక్షుడు తన అహంకారం వల్ల, మదం వల్ల, భోగ ప్రవృత్తి వల్ల ఆ భూమిని కాస్త ఆయన గర్భోదక జలంలో, మామూలు భూమి తేలుతూ ఉండాల, భూమి కాస్త కక్ష నుంచి పడిపోయింది, గ్రహాలన్నీ వాటి కక్షల్లో తిరుగుతున్నాయి, ఆ భూమి కాస్త పడిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళంతా కూడా ప్రార్థిస్తారు, బ్రహ్మదేవుడి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత, ఎప్పుడైతే ప్రజలందరూ హాహాకారాలు చేస్తుంటారు గవర్నమెంట్ పరిస్థితిని సరిచేయాల్సి ఉంటుంది, బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరూ కలిసి వాళ్ళంతా కూడా పాలసముద్రం, ఎక్కడైతే నారాయణుడు శేషశయ్య మీద పౌళించి ఉంటాడో శ్వేత దీపంలో ఆయన పాలసముద్రం, వీళ్ళంతా ఒడ్డు నిలబడి వీళ్ళంతా ప్రార్థన చేస్తారు. అప్పుడు భగవంతుడు ఆయన వాళ్ళని వాళ్ళకి సహాయం చేయడానికి నేను పరిస్థితి సరిచేస్తానని ఆయన హామీ ఇస్తాడు. ఆ రంగ భగవంతుడు వరాహ అవతారం ఎత్తి భూమిని మళ్ళీ ఆయన గర్భోదగా సముద్రం లోతుల నుంచి బయటికి తీసుకొచ్చి కక్షలో పెట్టి తర్వాత హిరణ్యాక్షుణ్ణి నాశనం చేస్తాడు. ఆ భూదేవి వరాహస్వామి పరిచయం పొంది కదా, ఈ శక్తి అంతా కూడా భగవంతుడి యొక్క వాళ్ళంతా భగవంతుడి శక్తి. కానీ భూదేవికి ఎంతో కాలం తర్వాత వరాహస్వామి రూపంలో భగవంతుడి సాన్నిధ్యాన్ని ఆలింగనాన్ని పొందేటువంటి అవకాశం కలిగింది. అంటే ఆమె ప్రార్థిస్తుంది, మీరు అప్పుడప్పుడు భూమి మీద అవతరిస్తారు, మీరు నా కోసం ఇక్కడే ఉండండి. అలాగే బాలాజీ అక్కడికి రావడానికి ముందు వరాహస్వామి అంటే వరాహస్వామి ఆయన భూదేవి యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన ఉండడానికి ఒప్పుకున్నప్పుడు ఆయన గరుక్ మంత్రిని పంపిస్తాడు, నేను ఉండడానికి దివ్య పర్వతాలని వైకుంఠం నేను తీసుకురమ్మను. ఆ రకంగా తిరుమల అంటే దివ్యమైనటువంటి పర్వతాలు, సంస్కృతంలో తిరుమల అంటే దివ్యమైనటువంటి అతి గొప్ప పర్వతాలని తిరుమల. భగవంతుడి లోకం నుంచి వచ్చింది కాదు, ఆ రకంగా భగవంతుడు రావడానికి ముందు ఇక్కడ తిరుమల తిరుపతి ఇక్కడ ఆ స్థానం వెలిసింది. అక్కడ వరాహస్వామి అక్కడ కొలువు తీరినాడు భూదేవితో పాటు. ఈ లోపల అక్కడ వైకుంఠంలో మామూలుగా లక్ష్మీనారాయణ ఉంటారు. ఈ కలియుగ ప్రారంభంలో ఋషులు ముందందరూ కూడా ఏ రకమైన భగవంతుడి చర్చలు చేస్తూ ఉంటాము, ఎవరో అయ్యప్ప స్వామి దేవుడు అంటారు, ఎవరో సాయిబాబా దేవుడు అంటారు, కృష్ణుడు దేవుడు అంటారు, చర్చలు తెలియగల వాళ్ళు ఏం విషయం ఏంటి. ఆ రకంగా ఒకసారి నైమిసారణ్యంలో ఋషులందరూ కూడా వాళ్ళు బ్రహ్మదేవుడు సృష్టికర్త, శివుడు ప్రళయకర్త, విష్ణుమూర్తి ఆయన పాలకుడు పోషకుడు, కాబట్టి వీళ్ళందరూ సమానమైనటువంటి శక్తి గలవాళ్ళ, వీళ్ళందరూ ఒకటేనా, లేదా వీళ్ళలో ఒకరు గొప్ప, లేదా వీళ్ళ పైన ఇంకా ఉన్నారా, అంటే వాళ్ళు అంటే దాన్ని అంటారు ధర్మ చర్చ. వాళ్ళంతా కూడా ఈ రోజుల్లో తక్కువ, ఈ రోజు అంతా వ్యాపారం గురించి చర్చలు. ఆ రోజుల్లో లోక కళ్యాణం కోసం, ఆత్మ కళ్యాణం కోసం అంతా చేయడం, శాస్త్రాలని వాళ్ళు మంథన చేయడం, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. తెలిసిన వాళ్ళకి అర్థం కాల, కొంతమంది బ్రహ్మదేవుడు అన్నారు, కొంతమంది శివుడు అన్నారు, కొంతమంది నారాయణ అన్నారు, మరి ఎలా నిర్ణయం చేయడం. వాళ్ళు భృగుమని వాళ్ళలో ఎంతో వయస్సులో ఎక్కువైనటువంటి భృగుమని వాళ్ళు ఎన్నుకుని, మీరు బ్రహ్మదేవుడి దగ్గరికి, శివుడి దగ్గరికి, నారాయణ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీరు పరీక్ష చేసి మీరు మీ నిర్ణయాన్ని, మీ అనుభవాన్ని మాకు చెప్పండి, వీళ్ళందరూ ఒకటేనా, వీళ్ళపైన ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళలో ఒకళ్ళే గొప్ప, మిగతా వాళ్ళు వాళ్ళకంటే తక్కువ అంటే సరే అని చెప్పి గురుగుమని ఆయన ఈ త్రిమూర్తులు కలుసుకోవడానికి బయలుదేరతాడు. మొదట ఆయన ఇక్కడి నుంచి మనం బయలుదేరాలంటే బయలుదేరితే మొదట వచ్చేది బ్రహ్మలోకం వస్తుంది. ఇక్కడి నుంచి పోతున్నప్పుడు విజయవాడ తర్వాత నాగపూర్ తర్వాత క్యాపిటల్ ఢిల్లీ, ఆ రకంగా ముందర, ఎందుకంటే పెద్ద ఆయన కూర్చునేది వైకుంఠంలో, దానికి ముందరే మనకి బ్రహ్మలోకం కైలాసం వచ్చేస్తుంది, అది దాటిన తర్వాత వైకుంఠం. అంటే భృగుముని ముందర ఆయన బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. భృగుమునికి బ్రహ్మదేవుడికి సంబంధం ఏంది? భృగుముని బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు. మనుమహారాజు జన్మించక ముందంతా కూడా ఈ స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం ఉండేది కాదు. ఎప్పుడైతే మనుమహారాజు వచ్చాడో అప్పుడు భగవంతుడు ఆదేశిస్తాడు, ఆయన శతరూప మను అని చెప్పి దగ్గర పుట్టించి మీరు సంభోగం వల్ల ఇక్కడి నుంచి మీరు జీవుల్ని వృద్ధి చేయండి అని చెప్పి. మరి బ్రహ్మదేవుడు పుట్టించేప్పుడు ఆయన ఎవరితో కలిసి పుట్టించలేదు, మానస సంతానం అంటారు, అంటే తన మనస్సుతో భగవంతుడు బ్రహ్మదేవునికి ఆ శక్తినిచ్చారు. కాబట్టి వాళ్ళు ఎంతో శక్తివంతమైనటువంటి ఋషిములు, సప్త ఋషులు కానీ, నారదులు కానీ, నలుగురు కుమారులు, సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు, వీళ్ళందరూ కూడా అసాధారణమైనటువంటి పుట్టుక కలిగిన వాళ్ళు. వాళ్ళు స్త్రీ పురుష సంపర్కంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మదేవుడికి మానస పుట్టుతారు. మొట్టమొదటి పుట్టింది శివుడు, అందుకని కదా. ఆ తర్వాత నలుగురు కుమారులు, ఆ తర్వాత సప్త ఋషులు, భృగుముని, కశ్యప ఋషులంతా. కాబట్టి భృగుముని బ్రహ్మదేవుడి యొక్క కొడుకు అవుతాడు. ఆయన కొడుకే కాకుండా బ్రహ్మదేవుడి యొక్క శిష్యుడు కూడా, ఎందుకంటే అప్పుడు అంతకుముందు గురువులు ఎవరు లేరు, బ్రహ్మదేవుడే గురువు. ఆయనే ఈ వేద ధర్మాన్ని అంతా కూడా పుట్టించిన తర్వాత ఈ సప్త ఋషులకి, నలుగురు కుమారులకి, నారదుడికి, శివుడికి, అందరికి కూడా ఈ భాగవత ధర్మం, మనం భగవంతుడి కోసం మనం పనిచేయాలా, భగవంతుడిని సేవించుకోవాలా, వాళ్ళందరికీ ఆయన గురువుగా. కాబట్టి భృగుమునికి బ్రహ్మదేవుడు గురువు అవుతాడు, తర్వాత తండ్రి అవుతాడు. కాబట్టి ఎంతో గౌరవించాల్సిన అవసరం ఉంది భృగుమునికి. తల్లిదండ్రులే పొద్దున్న నిద్రలో వాళ్ళు కాళ్ళు దాగడం, మన నోటితో వాళ్ళని ఇబ్బంది పెట్టేది, మనసు రప్పించేటువంటి మాటలు అనుకున్నాము, ఏమైనా కూడా ఇది రూల్, మరుమారాజ్ పెట్టిన రూల్. ఎవరైనా మానవ తల్లిదండ్రులు పుట్టినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నా కూడా కొడుకు తల్లిదండ్రుల్ని హింసించడం కానీ అవమానం చేయడానికి వీలు లేదు, భరించాల్సింది. నీ పుట్టుకే వాళ్ళ వల్ల అంటే మరుమారాజు మనుషులు ఏంటి రాసినట్టు అట్లా కానట్లయితే మన మానవ జన్మలో పోగొట్టుకుంటాం. కానీ ఏంటి తెలుసు, ఆయన భృగుము ఆయన గొప్ప ఋషి అని తెలియదు కదా, కానీ పరీక్ష కోసం వచ్చాడు కాబట్టి ఆయన తండ్రి ముందుకు వచ్చిన, గురువు ముందుకు వచ్చిన ఆయన దండం పెట్టకుండా ఆయనతో సమానంగా మన ఫ్రెండ్ని కలుసుకోవడానికి పేరు. బ్రహ్మదేవుడు వీడు చెడగొట్టినట్టు ఇట్లా వ్యవహారం చేస్తాడు, ఆయన కోపం వస్తుంది. అప్పుడు భృగు మనిషి గమనిస్తాడు, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. బ్రహ్మదేవుడు కంట్రోల్ చేసుకుని అనిపిస్తారు, కానీ ఆయనలో కొద్దిగా నుదుటి ముడిపడడం, అది కళ్ళు ఎరగవడం ఆయనకు అర్థమవుతుంది. నేను పరీక్ష కోసం ఇట్లా చేసిన కూడా ఈయన ఇంకా మూడు గుణాల ప్రభావం ఉంది, తమోగుణం, రజోగుణం, సత్వగుణం ప్రభావం ఉంది. ఆ ప్రభావానికి లోనేది ఈయన గుణాలకు అతీతమైనటువంటి దివ్య పురుషుడేం కాదు బ్రహ్మదేవుడు, అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బ్రహ్మలోకం నుంచి బయలుదేరతాడు, అక్కడి నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్తారు కైలాసానికి వెళ్తారు. ఆడ చక్కగా శివుడు పార్వతి ఆ చక్కటి వాతావరణంలో వాళ్ళు ఎంతో సరస్సలాపాలు ఆడుతూ ఉంటారు, మళ్ళీ ఇంజ చేరుకుంటాడు. ఆయన కూడా శివుడికి భృగు మహర్షి తమ్ముడు అవుతాడు. మామూలుగా తమ్ముడు అయినప్పుడు తమ్ముడు వెళ్ళి అన్నకి దండం పెట్టాల, అన్నని మనం ముందర మనం గౌరవపూర్వకంగా అనిపించారు. కానీ శివుడు ఎంత ఉదారుడైనటువంటి వాళ్ళు, భోలా శంకరుడు, ఆయన తమ్ముడు అని పడిచిన చాలా కాలం తర్వాత మా తమ్ముడు వచ్చినాడని చెప్పి ఆయన కౌగిలించుకోడానికి. మామూలుగా అయితే మనం మీ రామాయణం చూస్తూ ఉంటాడు, లక్ష్మణ్ వెళ్ళి రాముడు కాళ్ళు తాగుతాడు, ఆ తర్వాత రాముడు కౌగిలించుకుంటాడు మర్యాద. కానీ శివుడు అని పడిచుకోకుండా తన తమ్ముడు అయినటువంటి భృగుమీద ప్రేమతో ఆయన వెళ్ళి వెంటనే కౌగులించుకోవడం. ఇంతకుముందు భృగుముని మనస్సు అపరాధం చేశాడు బ్రహ్మదేవుడు, ఏమన్నా బ్రహ్మదేవుడు ఏమన్నా కేవలం మానసిక అపరాధం చేశాడు, కొద్దిగా అపరాధాన్ని పెంచాడు ఇక్కడికి వచ్చి మాటలతో అన్నాడు, నువ్వు శ్మశానంలో బతుకుతావు, అంత జటా జూటాలు, ఒళ్ళంతా బూడిది రాసుకుని, ఒళ్ళంతా పాములు పెట్టుకుని, అంటే నేను తాకే ఉంటే నేను స్నానం చేయాలి, నేను ఇంత ప్రేమతో తమ్ముడిని కౌగులించుకున్నాను, సో ఇట మాట్లాడతాడు అని చెప్పి ఆయన త్రిశూలం తీసుకోబోతాడు. త్రిశూలం పార్వతీది అక్కడే ఉంది కదా, ఆయన గట్టిగా పట్టుకుంటుంది, మీ తమ్ముడు ఆయన ఋషి, మీరు ఇంత గొప్ప దేవత, మీకు ఉచితమైనటువంటి వ్యవహారం కాదని చెప్పి ఆమె ఆపు చేస్తాడు. అప్పుడు రుద్రుడు ఆయన శాంతిస్తాడు, అన్ని దానికి ఆయన బయటపడిపోతాడు, పరీక్షలో ఆయన కూడా ఫెయిల్ అవుతాడు, ఆయన క్రోధానికి లోనవుతాడు. కానీ అప్పుడు భృగు మహర్షి ఆయన అర్థం చేసుకుంటాడు, ఈయన కూడా గుణాల ప్రభావం బయటపడలేదు. అటు నారాయణ దగ్గర పోతాడు, మళ్ళీగా ఆయన వైకుంఠానికి జరుగుతుంది, అక్కడ కూడా ప్రశాంతంగా లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటుంది. ఆయన శేషశయ్య మీద యోగ నిద్రలో అంటే ఎంతో ఆనందకరమైనటువంటి వాతావరణం, ప్రైవసీ అంటారు కదా, ఏకాంతంలో దానిలో తలుపులు తోసుకుని లోపలికి పోతాడు. నిజానికి ఎవరైనా పోవడానికి లేదు కదా, మన వైకుంఠంలోకి పోయినట్లయితే ద్వారపాలకు వెళ్ళంటాం, కానీ ఆయన భృగుమూని చూసి అంతా తప్పుకుంటారు. ఆయన దడేలు మీద తలుపు చేస్తుంది, ఉలికి పడి నారాయణ చూస్తారు ఎవరు, అట్లా నారాయణ దగ్గర గారు వచ్చే అవకాశం చూస్తాడు. ఆయన చూసి మాట్లాడే లోపలే దడ దడ వచ్చి తన కాల్తో నారాయణ ఛాతి మీద, ఎంతో అవమానం చేసినట్టు కదా, ఛాతితో ఛాతి మీద కాల్తో తంతాడు ఆయన. కానీ నారాయణ అంతర్యామి, ఆయన అందరి మీద భృగుమని పరీక్ష చేయడానికి వచ్చి ఆయన ముందరే తెలుసు. ఈ ఈ ఆలోచన ఋషిమునికి ఇచ్చింది, భృగుమునికి ఇచ్చింది, అంత అంత చేసారు మరి నారాయణ లేదు. ఆయనకి అంత తెలిసిన విషయం ఆయనకి, ఆయన తనగానే ఆయన మీరు ఎంతో గొప్ప మునీశ్వరుడు, మీరు ఎంతో కోమలమైనటువంటి మనస్సు, కోమలమైనటువంటి స్వభావం కలవారు, మేము ఈ సంసార విషయాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము, మా మనసు ఎంతో గట్టిగా ఉంటుంది, నా ఛాతిని మీరు కాలుతో తాకడం వల్ల ఈ కాలికి ఏం దెబ్బ తగలేదు కదా, నేను కొద్దిగా ఏమన్నా ఈ పాదాలు నేను ఏమన్నా మస్తాయి ఈ పాదాలు మీకు, ఆయన బిత్తరిపోతాడు, ఇదేంది ఇంత అవమానపూర్వకంగా లక్ష్మీ గారు కాలుస్తే చేస్తాను. అప్పుడు ఆయన అర్థం, ఈయన గుణాతీతుడు, నారాయణుడు ఈ భౌతిక జగత్తుకు చెందినటువంటి వాడు కాదు, ఆయనలో గుణాల ప్రభావం లేచి మాత్రం కూడా లేదు. అంతేకాకుండా నారాయణుడు ఏమంటాడు, ఆయన నారాయణ సందర్భంలో ఒక శ్లోకం ఉంది, నమో బ్రహ్మణ దేవాయ గోబ్రహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ. ఈ భూమి మీద ధర్మం ఉండాలంటే గోవులు గోసంతతి సుఖంగా ఉందంటే ఈ భూమి ఎంత సుఖపడుతుంది, అప్పుడు మన అవసరాలను కూడా తీరుస్తుంది. ఎక్కడైతే గోవుల్ని నిర్లక్ష్యం చేస్తాము, గోవధ చేస్తాము, అక్కడ వెళ్ళిగా దరిద్రము, యుద్ధాలు, ఈ అరాజకత ఇవన్నీ దాండలిస్తాయి. అంటే ఆ శ్లోకంలో చూసినాడు, నమో బ్రహ్మణ దేవాయ, మనం అంతా కూడా నారాయణ పూజిస్తూ ఉంటాం, కానీ నారాయణుడు ఈ భూమి మీద ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి బ్రాహ్మణుల్ని పూజిస్తాడు. ఎందుకంటే ప్రపంచానికి తెలియడం కోసం ప్రపంచం అందరూ ఏ రకంగా బ్రాహ్మణుల్ని మనం పూజించాలో వాళ్ళ నుంచి నేర్చుకోవాలని చెప్పడానికి, అంటే భగవంతుడు స్వయంగా చేసి చూపిస్తాడు. ఆ సుధాములీల మీరు అక్కడ చూస్తాడు, కృష్ణుడు సుధాముడు, సుధాముడు ద్వారకు వచ్చినప్పుడు కృష్ణుడు స్వయంగా ఆయన తన సింహాసనం నుంచి ఆయన కిందకి దిగొచ్చి అక్కడ సుధాముని కూర్చోబెట్టి ఆయన మూడు లోకాలకి ఆయన బ్రహ్మాండ నాయకుడు, కానీ బ్రాహ్మణుడు రాగానే ఎలా గౌరవించాలి చూపించారు. అందుకే ప్రభుపాద ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ కూడా జనాలకు తెలియదు, జనాలు మనుషులు మనం ఎందుకు దండం పెట్టాలి. ప్రభుపాద వచ్చి ప్రపంచం అంతా మీరు అమెరికా పోయినా కూడా స్వయంకరపడంగానే వాళ్ళు అమెరికా వాళ్ళు దడేలు మీరు కింద పండుకుని దండం పెడుతూ ఉంటారు, మీరు ఆశ్చర్యపడితేనే అమెరికాలో కూడా ఇట్లా చేస్తారని. ప్రభుపాద తన యొక్క వాగ్ధాటితో, తన యొక్క పవిత్రతతో, తన యొక్క దయతో వాళ్ళందరికీ మీరు బాగుపడాలంటే మీరు ఏ రకంగా భక్తులకి మీరు వాళ్ళ దగ్గర వినయంగా ఉండి నేర్చుకోవాలా, వాళ్ళకి సేవ చేయాలా, ఆ రకంగా మీరు భగవంతుడిని ప్రసన్నులు చేసుకోగలుగుతారు అని నేర్పించాడు. ప్రపంచంలో మీరు చైనా పోయినా, రష్యా పోయినా, ఆస్ట్రేలియా పోయినా మీకు ఇట్లా విదేశీ కృష్ణ భక్తులు తిలకలు పెట్టుకుని, గుండు కొట్టుకుని, తిలకాలు పెట్టుకుని, కంటిమాలు వేసుకుని, గర్వంగా వాళ్ళు జపమాలలు పట్టుకుని వాళ్ళు పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రకంగా ప్రపంచానికి దర్శనం ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ మనం దేవుణ్ణి కూర్చి చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు గర్వంగా పోతూ ఉంటారు అంత దేశ విదేశాలంతా. కాబట్టి భగవంతుడు ఆయన బ్రాహ్మణులు భక్తులు ఈ భూమి మీద కదా, మనం డైరెక్ట్గా భగవంతుడి మనతో మాట్లాడడం, కానీ భక్తులు వాళ్ళు జాలిపడి భక్తులు దయ కలిగి ప్రచారానికి దిగి అందరికీ నచ్చ చెబుతూ ఉంటారు. భగవంతుడు చేయనటువంటి పని భక్తులు చేస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు బ్రాహ్మణుల భక్తుల గొప్పదనాన్ని ఆయన ఆయన అన్నాడు, ఆయన ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ బ్రాహ్మణుడు పాద ధూళి తగిలిందో భగవంతుడు నేను ప్రపంచానికి తెలియాలా, నేను ఏ రకంగా బ్రాహ్మణుని గౌరవిస్తాను, దాన్ని శాశ్వతంగా ఆ ఇంప్రెషన్ నడిస్తే ముద్ర పడుతుంది, కాలుతో తన్నప్పుడు అక్కడ ఎర్రగా ఏదో కొద్దిగా ముద్ర పెడితే భగవంతుడికి ఇట్లాగే పర్మనెంట్గా. నేను భగవంతుని వర్ణించేప్పుడు మనం అంటుంటా శ్రీవాస సత్యహనము, భగవంతుడి ఛాతి మీద వైజయంతి మాల, శ్రీవత్సచ్చనం, శ్రీవత్సచ్చనం అంటే భృగుమని తాకినటువంటి స్థానంలో ఉండేటువంటి మత్సని, శ్రీ కౌస్తభమణి, వైజయంతి మాల, శ్రీవత్సచ్చనం, ఇవన్నీ నారాయణుని గుర్తించేటువంటి లక్షణాలు కదా. ఆయనకి రకరకాల లక్షణాలు ఉంటాయి కదా, వాటిలో ఛాతి మీద ఈ ఇన్సైడ్ లాంటి మార్క్స్ ఉంటాయి భగవంతుడు. సంక్షేపం టైం అయింది, ఇటు చెప్పుకోవచ్చు మనం 3-4 గంటలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు తిరుమల తిరుపతి పర్వతాలు ఎలా వేస్తాం అక్కడ దాకా చెప్పాము, అక్కడ భూమి మీద నారాయణుడు ఎట్లా వచ్చాడు, ఈ లక్ష్మీదేవి వచ్చేస్తుంది కదా నారాయణ ఛాతి మీద భృగుమని కొట్టడం, ఇప్పుడు ఆయన తన ప్రతి అపరాధం జరగడం నేను చూడాల్సి వచ్చింది, లేకపోతే నారాయణ మీద అపరాధం జరగడం, కాబట్టి ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేయాలా, నా కళతో నా పతిని నారాయణ సాక్షాత్ భగవంతుని నేను చూస్తూ ఉన్నాను, కాబట్టి నా ద్వారా కూడా అపరాధం జరిగింది, ఆ బ్రాహ్మణుడు అపరాధం చేయడమే కాకుండా నేను కూడా చూస్తాను కదా, ఎవరైనా దేవుడిని తీర్చడం మనం గమనున్నానుకోండి, మనం కూడా అపరాధం చేసేవాళ్ళం, మనం చెవులు పూసుకోవాలా లేదా అక్కడి నుంచి పారిపోవాలా లేదా ఆయన్ని ఆఫ్ చేయాలా, అపరాధం జరిగినట్టుగా చూస్తూ గమనండకూడదు, మన సామాజిక బాధ్యత. కానీ ఎక్కడ ఎవరిని హత్య చేస్తున్నానుకోండి, గమనం చూస్తామంటే తప్పు కదా, మనం ఆఫ్ చేయాలి వెళ్ళి ఆ రకంగా. ఇంకేం చేస్తాడు లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలిపెట్టి కొల్హాపూర్, ఇది మహారాష్ట్రలో అక్కడికి కూడా పోయించాను యాత్రలో, కొల్హాపూర్ మహాలక్ష్మి ఉంటారు, జయ విజయులు కట్టినటువంటి, ఎప్పుడైతే జయ విజయుల తల్లి శక్తి అది దిగి వస్తుందో ఆ వెనకాల వెనకాలకి ఏర్పాటు చేయడానికి జయ విజయులు దిగొచ్చి వాళ్ళు ఇప్పటికి కూడా అదే కట్టడం, వాళ్ళు ఎవరు కట్టింది కాదు, జయ విజయులు కడతారు చూసాము కదా, మంచి చూసొచ్చి ఎవరిని వెళ్ళారా మహారాష్ట్ర కొల్హాపూర్లో మహాలక్ష్మి మందిరం బ్రహ్మాండమైనటువంటి రాళ్ళతో కట్టారు, నల్లటి రాళ్ళతో యుగ యుగాల్లో చెక్కు చెదరకుండా ఉంటుంది, ఇంకా జయ విజయులు కట్టారు, అట్లా లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చేస్తుంది తపస్సు చేయడానికి. లక్ష్మీదేవి లేకుండా శక్తి లేకుండా శక్తిమంతుడు ఎందుకు ఉంటాడు, కాబట్టి నారాయణుడు కూడా ఆయన వెతుక్కుంటూ భూమి మీదకి వస్తాడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చొని నేను తపస్సు చేయాలా, ఎక్కడ నేను ఉండి ఆ లక్ష్మీదేవిని మళ్ళీ పొందేదాకా స్థలం వెతుకుతుంటే ఆ తిరుమల తిరుపతికి వచ్చిన తర్వాత అక్కడ ఆ వాతావరణం చూసిన తర్వాత ఆ వాతావరణం ఆయన నచ్చుతుంది, ఎందుకంటే అది ఆయన పర్వతం కదా ఈ తిరుమల తిరుపతి, వరాహదేవుడు నారాయణుడు ఒకటే అవతారం, ఆయన అక్కడ ఉండి పుట్టలో కనిపించకుండా పుట్టలో ఉండి ఆయన తపస్సు చేస్తున్నాం. దీన్ని సంక్షేపం చేయడానికి మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తున్నాం. ఇక దేవతలందరూ కూడా నారాయణ ఏం తింటలేదు, నైవేద్యాలు ఏం స్వీకరించట్లేదు, లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేస్తుంది, అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు ఆవు దూడ రూపం ధరించి వాడు కొల్హాపూర్ వెళ్ళి మేము నారాయణ కలుసుకోవడానికి వెళ్తున్నాం, చాలా రోజుల నుంచి దర్శనం చేసుకోలేదు కాబట్టి మీకు అవకాశం, మీరు రూపం మార్చుకుని వేరే దీనిలో మామూలు స్త్రీలాగా మీరు వచ్చి మాతో వచ్చినట్లయితే నారాయణ దర్శనం అంటే సరే అని చెప్పి వస్తుంది. వచ్చిన ఆ ప్రాంతాల్లో ఈ తిరుమల తిరుపతి ప్రాంతాల్లో ఉండేటువంటి రాజు దగ్గరికి వెళ్తారు, వెళ్ళి వీళ్ళు అంటారు ఇది అద్భుతమైనటువంటి కామధేను, కాబట్టి మీలాంటి రాజులే దీన్ని పెట్టుకోగలరు, అంటే ఎంతంటే అమితమైనటువంటి రేటు చెబుతారు అని కొనుక్కుంటాడు. ఆ తర్వాత రాణి గారు పాలు పాలు కావాలని చెప్పి, కానీ విచిత్రంగా యావ పాలు ఇవ్వటం లేదు, చూడడానికి బ్రహ్మాండం పాలు ఇవ్వటం లేదు, ఎందుకంటే రోజు అడవిలోకి పోయినప్పుడు బాలాజీ పుట్ట దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే బాలాజీ ఉన్నాడో అక్కడికి పాలంతా వదిలేసేస్తాం. చూడడానికి బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, కానీ పాలు ఇవ్వటం లేదు. రాణి కోపం వచ్చి చూస్తుంది, రేపు నేను స్వయంగా దగ్గర నిలబడి చూస్తాను, అది పాలు ఇవ్వకపోతే తలకాయ తీస్తాను తెచ్చి. అంటే ఇంకా ఆయన ఏంది విషయం ఏంది, దీని స్థానాలు చూసినట్టయితే పాలతో నిండు ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ తీస్తే పాలు రావట్లేదు, ఏమవుతుంది పాలు అని చెప్పి ఆయన ఈ మాట. మరుసటి రోజు ఆవులు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నిద్రపోయి మామూలుగా ఆవులు మేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, గమనిస్తూ ఉంటే ఈ ఆవు మంద నుంచి వేరైపోయి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పుట్టు దగ్గరికి వెళ్ళి పాలు వదిలిపెడుతుంది. నువ్వు నా ప్రాణం మీద ఆయనకు వచ్చినట్టు నేను చెప్పి ఆయన గొడ్డలు చెప్తాడు ఆవు మీద. గొడ్డలిస్తే నారాయణుడు చెప్పిన కదా, గో బ్రాహ్మణ్ రక్షించాడు, బ్రాహ్మణ్ రక్షించేటువంటి వాడు గో టక్కన ఆయన పుట్టు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఒకటి ఆవుకి ఆ గొడ్డలి దెబ్బ తగలకుండా అది వచ్చి బాలాజీకి ఇక్కడ తగులుతుంది, నారాయణుడి మీద తగులుతుంది. తగ్గినప్పుడు కొద్దిగా రక్తం దివ్య రక్తం అయినా ఆయన శరీరం భగవంతుడి శరీరం రక్త మాంసాలు కాదు, కానీ భూమి మీద వచ్చినప్పుడు ఆ లీల అందరి భక్తులకు అవకాశం ఇవ్వడానికి ఇట్లంతా దెబ్బతిన్నప్పుడు ఆయన వెతుకుతూ ఉంటే దానికి వీళ్ళంతా వచ్చి ఆయన వస్తారు, ఒక ఋషి వస్తారు, ఋషి చదువుతాడు దీనికి ఆ ఇంటిమెంట్ ఇట్లా రాస్తే. అందుకే బాలాజీకి పెద్ద నామం ఉండడానికి కారణం అది నిజానికి నామం కాదు, ఆ ఇంటిమెంట్ అట్లా వేరే చేస్తే అట్లా వేస్తారు. ఆ తర్వాత బాలాజీ ఆయన వరాధిని అడుగుతాడు, నేను ఇక్కడ నివాసం చేయాలా, పెళ్ళవుతున్న తర్వాత పద్మావతి దేవత వేరే వేరే స్టోరీ ఉంది, పద్మావతి ఎట్లా వచ్చింది అంట మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకున్నాం. అప్పుడు ఆయన అంటాడు, వరాసు అంటాడు, మీరు బాలాజీ ఎప్పుడైతే అంటే మీరు ఈ భూమిని ఉద్ధరించారు, ప్రతి భూమికి అంతా మీరే అధిపతి, నేను ఇక్కడ కాపలి చేయాలి కాబట్టి నేను మీకు అద్దెస్తాను ఈ ప్రాంతాన్ని వాడుకుని. అంటే బాలాజీ వరాసు అంటాడు, మీరు నేను చెప్పిన పద్ధతి అర్ధరూపంగా మీ దర్శనానికి వచ్చేవాళ్ళందరూ, ఆయనకు తెలుసు కలియుగంలో అందరూ కూడా బాలాజీ దర్శనానికి వస్తారు, మీ దర్శనానికి వచ్చేవాళ్ళందరూ కూడా ఇక్కడ పుష్కరణిలో స్నానం చేసి నా దర్శనం చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చినట్లయితే ఈ బాలాజీ దర్శనానికి పద్ధతి. ఆ రకంగా తర్వాత ఇంకా స్టోరీ ఇంకా చాలా ఉంటుంది, ఏ రకంగా పద్మావతిని కలుసుకోవడం, వివాహం అవడం, ఏ రకంగా మళ్ళీ కొలాబంది జరగడం, లక్ష్మీదేవి రావడం, రకరకాల విషయాలు మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రకంగా బాలాజీ ఈ తిరుమల తిరుపతి పర్వతాల్లో వెలవడం, అది అక్కడ ఈ కలియుగంలో దైవం నారాయణ ఆయన దైవం అందరి ఆయన డబ్బుల రూపంలో మనం ఇస్తూ ఉంటాం, డబ్బులు ఇచ్చి ఇచ్చి మెల్లిగా భక్తులను కలుసుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తారు. మనం భగవంతుడికి ముందర డబ్బులు ఇస్తాము, తర్వాత టైం ఇస్తాము, తర్వాత మనం తలకాయ ఇస్తాం. దేవుడు మనం తలకాయ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి మనం బయటపడలేము, కాబట్టి మనం దేవుడికి డబ్బులు ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొద్దిగా సమయం ఇచ్చి ఇట్లా కూర్చోవడం, వెళ్ళడం, సేవ చేయడం, ఆ తర్వాత మేము కూడా భగవంతుడికి దాసుని కావాలా. కాబట్టి ఎవరైతే భగవన్ నామాన్ని నిరంతరం అంటూ ఉంటారో మన తలకాయ ఇది భగవంతుడు దాసుడైనటువంటి స్థితికి మన మనసు మారుతున్నారు. అందరం అంటే సార్
హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే.
తిరుమల తిరుపతి దాముకి బాలాజీ పద్మావతమ్మ వారికి హరినామ సంకీర్తానికి శ్రీల ప్రభుపాద్ మహారాజ్కి భగవద్గీతకి.